దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యముతో మన విశ్వాస జీవితాలను సరిచేసుకోవటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క మాట మనకెప్పుడు కూడా బోధిస్తూనే, నేర్పిస్తూనే, చెబుతూనే, ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయితే దేవుని బిడ్డలు దేవుని స్వరాన్ని వినటానికి ఇష్టం లేక క్రొవ్విన మనస్సు కలిగిన వారై, మెడవంగని తరము వారై దేవునితో తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ దేవుడు తన ప్రేమను బట్టి ప్రజలందరితో మాట్లాడుతూనే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒకసారి యోబు గ్రంథం 12:7 చూద్దాం. యోబు గ్రంథము 12:7. యోబు 12:7. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఏం తెలియచేస్తాయి? జంతువులు ఏమి నేర్పిస్తాయి? పక్షులు మనకేమి నేర్పిస్తాయి? దేవుని యొక్క సృష్టిలో మొదట సృష్టి క్రమంలో ఒకసారి ఆదికాండము 1:20 దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు పక్షులు భూమిపై ఆకాశ విశాలములో ఎగురునుగా కానియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగించే వాటన్నిటినీ, దానిదాని ప్రతి జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించను గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా ఏ రోజు అయింది? 5వ రోజు ఏమేమి తయారు చేశాడని మేము చదువుతున్నాం ఇక్కడ. పక్షులు జలములలో తయారయ్యేటువంటి సముద్ర జలచరాలు 5వ రోజు తయారు చేసినవి పక్షులు జలచరాలు. ఈరోజు ఆయన తయారు చేసిన తర్వాత వాటికి కూడా దేవుడు ఒక చక్కటి పద్ధతిలో ఆశీర్వాదాన్ని పెట్టాడు. వాడిని ఏమేం చేయమన్నాడు చూడండి, 22వ వచనంలో ఉంది. మనుషులకి ఏమేం చెప్పాడు చూడండి, 28వ వచనంలో ఉంది. ఆశీర్వదించెను. వాటిని ఆశీర్వదించినట్టుందా? 22 చూడండి, కొంచెం కిందకి రండి. ఉంది, వాటికి ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ మనుషులకి ఏం చెప్పాడు చూడండి, 28 ఫలించి. ఆగండి, అక్కడ ఉందా లేదా ఫలింపు? ఉంది. నెక్స్ట్ అభివృద్ధి పొంది. మరి మనుషులకు ఉందా లేదా? జంతువులకు ఉందా? పక్షులకు ఉందా లేదా? నెక్స్ట్ విస్తరించి. అక్కడ ఉందా లేదా పక్షులకి? పక్షులకి విస్తరణ ఉందా లేదా? మనుషులకి ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ నిండించి. ఇక్కడ ఉందా లేదా మనుషులకి? నిండించి ఉంది కదా భూమి, భూమిని నిండించి. అక్కడ పక్షులకి నిండించి. నెక్స్ట్ ఎక్కడ లోపరుచుకోమని చెప్పాడు? మనుషులకి చెప్పాడు. వాటికి ఏం చెప్పాడు? ఏమిటి తేడా పక్షులకి మనుషులకి? మనకు లోబడి ఉండమని వాటికి చెప్పాడు, మనల్ని వాటిని చూసి నేర్చుకుని ఏలుబడి చేయండి అని చెప్పాడు. ఆల్మోస్ట్ 4 ఆశీర్వాదాలు వాటికి మనకి సమంగానే ఉన్నాయి, ఒక్కటే చిన్న తేడా వచ్చింది. ఇంతకీ 24వ వచనం కొద్దాం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించరుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆయా జాతి ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను, ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు ఇది ఏ రోజు చేశాడు? ఆరో రోజు తయారు చేశాడు. ఈ ఆరో రోజు తయారు చేసేటప్పుడు రెండవ అర్ధభాగంలో మానవుని, మొదటి అర్ధభాగంలో జంతువులను, ప్రాకు పురుగులను తయారు చేశాడు. మనం చదివినటువంటి భాగాల్లో అకశేరుకాలు, సకశేరుకాలు అని చాలా బైఫర్కేషన్స్ మనం తెలుగులో బయాలజీ చదివే వాళ్ళు నేర్చుకున్నారు. క్షీరదాలు, అదే పాలు ఇచ్చి పెంచే జంతువులు, పాలు ఇవ్వనివి, గుడ్లు పెట్టేవి, పిల్లలు కనేవి, రకరకాలుగా విభజించడానికి మనిషి జ్ఞానం ఎలా ఉన్నా దేవుడు తన ముందుగానే తన జ్ఞానంతో వాటిని చక్కటి పద్ధతుల్లో వివరింపజేశాడు. దేవుడి ఎదుట అన్ని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసి వాటిని చూసి, వాటిని విని, వాటిని గ్రహించి మనం ఏదో తెలుసుకోవాలని ఆయన వాటిని మనకి ముందుకు పంపించాడు. వాటి నుంచి మనము తెలుసుకోగలమని యోబు ఆ విషయాల్లో మాట్లాడుతున్న యోబు అబ్రహాము కంటే ముందువాడు. అంటే ఇచ్చుమిచ్చు ఆది కాండం తర్వాత మనం చదవాల్సి వస్తే యోబు గ్రంథం చదవాల్సి ఉంటుంది. ఆ యోబుకి దేవునితో ఉన్న ప్రత్యక్షత కన్నా దేవుని సృష్టితో ఉన్న ప్రత్యక్షత చాలా ఎక్కువ. సృష్టి క్రమాన్ని చూసి ప్రతి విషయాన్ని గ్రహించాడు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నాడు, ప్రతి విషయాన్ని ఆలోచన చేశాడు, ప్రతి విషయాన్ని ప్రశ్నించి శోధించుకున్నాడు. వాటిలో నుంచి దైవ సంబంధమైన ప్రతి నిర్ణయాన్ని తీసుకుని మనుషులతో మాట్లాడడం వచ్చాడు. ఈరోజు పక్షులను విచారించి, మృగాలను విచారించి మనుషులమైన మనము ఏమి తెలుసుకుంటున్నాము, ఏమి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మన ఇంటి చుట్టూ చాలా రకాల పశువులు ఉంటాయి. వాటిని బట్టి మనం ఏం గ్రహిస్తూ ఉంటాం? చెయ్యాల్సినవా, చెయ్యకూడనివా, లేకపోతే ఇంకేమైనా? పశువులను చూసి, మనుషులు చూసే నేర్చుకోవట్లేదు, జంతువులు వరకు ఏం లేదు అంటారా? ఒక ఆయన అడిగారు, జూ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అడిగితే బైబిల్ చెప్పింది కాబట్టి అన్నాడు ఆయన. అదేంటి జూకి బైబిల్కి సంబంధం ఏంటి అని అంటే, మనుషులు మనుషుల కాలంలో మనుషులతో మనుషుల మధ్య జీవిస్తారు కానీ ఏమి నేర్చుకోరు. కనీసం అప్పుడప్పుడు జూకెళ్తే ఆ జంతువులు చూసైనా వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారని అన్నింటినీ ఒక చోట పెట్టాము అన్నాడంట. అందుకే కొన్నిసార్లు మిమ్మల్ని కూడా కోపాలు వచ్చినప్పుడు మీరేమంటారు, నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కాదురా, ఎక్కడ జూలో ఉండాల్సినోడు రా బాబు నువ్వు అంటారు. అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారంటే సపరేషన్ గురించి జూ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సినవి ఏమి ఉన్నాయన్న విషయాలు మనకి నేర్పుతా ఉంది. నేను మీకు అన్ని చెప్పను కానీ కొన్ని భౌతికంగా మనకు అవసరమైనటువంటి కొన్ని విషయాలు మరి గడిచిన వారు నేర్చుకుందాం అనుకున్నాం కాబట్టి ఆ విషయాలను నేర్పిస్తాను. సామెతల గ్రంథము 28:1, Proverbs 28:1, సామెతలు 28:1 అందరు తీయండి. 28:1, ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా మనిషి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సింహం. చెప్పండి ఒకసారి, ఇక్కడ ఎవరైనా సింహాలు ఉన్నారా? మీ ఇళ్లలో మిమ్మల్ని పులికి సింహానికి పెద్ద తేడా లేదు, ఎందుకంటే టైగర్ అని తెలుగులో మనం ఎక్కువ వాడతాం. ఈజీ టు ప్రొనౌన్సింగ్ టైగర్ అనేది, లయన్ అనేది అది కొంచెం హార్డ్ టు ప్రొనౌన్సింగ్, అందుకని ఏడు సింహరా బాబు అన్నారు, ఏడు పుల్లాగా ఏడ్రా బాబు తినేస్తున్నావు అంటారు, డైరెక్ట్ పులి అనేస్తాం. సరే, బైబిల్లో సింహం అనే పదం అప్పట్లో వాడికి చాలా ఎక్కువగా ఉండేటువంటి భాష కాబట్టి ఆ సింహం గురించి మాట్లాడుతా ఉన్నాడు. బైబిల్లో ఎక్కడా కూడా మీరు చూసినట్లయితే పులి వచ్చి దాడి చేసింది అనే పదం ఉండదు, ఎక్కువ వాడితే సింహమే అంటాడు. అందుకని ఆ సింహము అనే ఉపమానంలో నుంచే మనం పులిని, సింహాన్ని, చిరత పులిని, ఇంకే పులిని ఉంటే ఆ పులిని కలిపేసుకుని మీరు వాక్యం వినండి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చూసి అయ్యో బాబు ఈ టైగర్ వచ్చేస్తున్నాడు రా అంటారు కదా. ఇంట్లో టైం అయిపోయింది అనుకోండి, ఆఫీస్ టైం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసేటప్పుడు, బిజినెస్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు, కొంతమంది మార్కెట్కి ఎవరైనా వెళ్ళిపోయి వచ్చేస్తున్నప్పుడు ముందే అనుకుంటారు, బాస్ వస్తున్నప్పుడు ఓరు బాబు ఈ టైగర్ వచ్చేస్తున్నాడు రా, లైన్ వచ్చేసిందిరా, ఇంకేదో ఏదో పేరు పెట్టి. ఎందుకు ఈ పేరు పెడతా ఉంటారు? బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఎవరికి ఈ లక్షణం ఉందట? సింహముకి ఉన్న లక్షణం ఏంటి? ధైర్యము, రెండవది నీతి. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే నీతిగా ఉండాలి అన్న విషయం ఒక జంతువుని చూసి నువ్వు నేర్చుకుంటావో అది సింహాన్ని బట్టి. సింహముకున్న నీతి ఏమిటి? గడ్డి తిందా? సింహముకున్న నీతి ఆకలి వేసినంత వరకు ఎవడికి హాని చేయదు. దానికి ఆకలి వేస్తే దాని ఆహారం కూర్చుకోవడానికి మాత్రమే వేటకెళ్ళ తప్ప మరొక రకంగా దాన్ని తీసుకొచ్చి దాచుకుందాం అనేటువంటి పద్ధతి దానికి లేదు. రెండు, అది సింహము తన పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో గాని అన్నాడు బైబిల్. అంటే సింహపు పిల్లలకి లేమి కలిగి ఆకలి కొనిగి ఉండేటువంటి పరిస్థితుల్లో రావచ్చునుగాక. అంటే ఎలా వస్తాయి అంటే, సింహము ఈరోజు ప్రయత్నం చేసింది, వేటకెళ్ళింది, వేట దొరకలేదు, పిల్లలకి ఆహారం తల్లి కూర్చాలి, అవ్వదు, మరుసటి రోజు దొరకలేదు, మూడు రోజులు నాలుగు రోజులు పాపం ఎదురు చూస్తూ ఉంటుంది. సింహంకున్న గొప్పతనం ఏంటంటే ఎక్కడో దొరుకుతుంది కదా అని చెప్పి ప్రయాణం చేసి వెళ్ళదు, దాని దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. దొరక వినపడిందా? ఏ ఊరు వెళ్దాం, విశాఖపట్నంలో దొరకలేదు, విజయనగరం వెళ్ళిపోదాం, ఆహా. దానికున్న ఒక లక్షణం ఏంటంటే తన పిల్లల కోసం తను విడిచి పారిపోదు. అవి ఆకలిగా ఉంటే అది వెళ్ళి కడుపు మార్చుకుని 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 మోటు వేసి అప్పుడు దాడి చేస్తుంది. ఎంత వెయిట్ చేస్తుందంటే తన దగ్గరికి, తన అందుబాటులోకి, తన దేవుడు తన ఆహారాన్ని పంపేంత వరకు కూడా ఆ సింహం నీతిగానే ఉంటుందండి. అంతేగాని అడ్డదారిలోకి వెళ్ళిపోదు. మనం చిన్నప్పుడు పంచతంత్రాల్లో కొన్ని కథలు చదివిస్తాం, సింహము అదే పులి బంగారు కడియము, ఆవుని దాడి చేసిందని రకరకాల కథలు ఉంటాయి. ఇవన్నీ కథలే. సింహం ఎప్పుడూ కూడా తన ఆహారం కొరకు తన దగ్గరికి వచ్చేంత వరకు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళి తొందరపాటు పనులు చేయదు, ఎదురు చూస్తుంది. ఈ ఆకలి బాగా మాడిపోతూ ఉంటుంది, నొప్పి పెట్టుకుంటూ ఉంటుంది, తను కష్టపడతా ఉంటుంది. ఎందుకో తెలుసా? అకస్మాత్తుగా ఒక సందర్భం వచ్చినప్పుడు దానికి తన పిల్లలకి ఆహారం కావాలి అన్న విషయం గుర్తు తెచ్చుకుని, అయ్యో నేను ఇప్పుడు వెళ్ళి దాన్ని ఎలాగైనా సంపాదించకపోతే కసి ఉండదు కాబట్టి ఎలాగైనా సరే నేను వేటాడాలని చెప్పి తన బలమంతా శక్తి అంతా కూడదీసుకుని ఆకలితో ఉండి కూడా వెళ్ళి తన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. నీతి కేవలము అన్యాయము చేసి లోకంలో సంపాదించుకుంటున్న మానవునికి, అక్రమాలు చేసి సంపాదించుకుని దోచుకుని దాచుకుని భవిష్యత్తు కోసం మీకోసం ఎరా అని చెప్పేటువంటి అబద్ధికులకి ఒక సింహాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతి. రెండవది ధైర్యము. నువ్వు తప్పు చేయలేదు అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? తప్పు చేయని పిల్లల చేత ఏమైనా మనం చెప్పాల్సి వస్తే, ఏ పదా నేను వస్తాను పదా అంటాడు. చిన్న తప్పు చేయనివ్వండి, ఫోన్ గిల్టీ, చిన్న గిల్టీ, ఏం లేదు. ఒక్కొక్క జంతువుకి కూడా గిల్టీస్ ఉన్నాయి. అలాంటిది సింహము తన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఏ రోజు తప్పు చేయదు. ఎందుకంటే దాని లోపల ఆ లక్షణం లేదు, బికాస్ క్రియేటెడ్ బై గాడ్, దేవుని చేత తయారు చేయబడింది కాబట్టి అది ఎప్పటికీ కూడా తప్పు చేయటానికి, నీతి తప్పి పనిచేయటానికి ప్రయత్నము చెయ్యనే చేయదు. సింహం దగ్గర ఉన్నటువంటి మరొక ఈ ధైర్యము, ఈ నీతి, ఈ రెండు లక్షణాలు విశ్వాస జీవితానికి ఎంత దగ్గరగా ఉంటాయో బైబిల్ ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 5:5, ప్రకటన గ్రంథము 5:5, రెవల్యూషన్స్ 5:5. ఆ పెద్దల్లో ఒకడు ఏం చెప్పాడో చూడండి, యాడో ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరండి? నీతిమంతుడు సింహము కలిగి, సింహము వలె ధైర్యముగా ఏ మాత్రము తప్పు చేయకుండా, ఎక్కడా కూడా పొరపాటు చేయకుండా, నీతి తప్పకుండా, లోక మర్యాదను వెంబడించకుండా, రోషం కలిగి, పౌరుషం కలిగి, తండ్రి తన సృష్టికర్త మీద ఆనుకొని ఆధారపడి లోకంలో ప్రతి దానిని కూడా వెనక్కి తీసేసి తనకు తాను దేవుని కొరకు నిలబడినటువంటి ఒక వ్యక్తి యూదా గోత్రపు కొదమ సింహంగా పిలువబడ్డాడు. ఎవరైనా? యేసుక్రీస్తువారు. ఒక సింహము నీ విశ్వాస జీవితంలో చాలా మందికి కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. కొంతమంది దర్శనాల ద్వారా, కలల ద్వారా దేవుని యొక్క పద్ధతులను అర్థం చేసుకునేటువంటి ఆలోచనలు, లేక దేవుని యొక్క స్వరం వినటం అనేటువంటి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మాకు కల వచ్చిందండి, ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పేటప్పుడు కొంతమంది మనుషులతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని దాటి దేవుని యొక్క ఉపమానం, అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క భాష ద్వారా మాట్లాడటం నేర్పిస్తాడు. మెనీ మెనీ టెకెల్ ఉఫార్సీన్ అనే పదం రాసేటప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? నెబుకద్నెజర్కి కొద్ది రోజుల తర్వాత అతను ఒక జంతువుగా మారిపోయిన పరిస్థితి. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బైబిల్లో ఉన్నటువంటి ఉపమానంతోనే దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. గమనించండి, కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా మీ కలల్లో కానీ దర్శనాలలో కానీ ఏదైనా ఇలాంటి విషయం మీకు ఎప్పుడైనా సరే మన దర్శనాలలో గనక ఈ ఈ జంతువు కనపడింది అనుకోండి, ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నిజంగా అండి అర్ధరాత్రి మెలకు వచ్చిందండి, ఒక సింహం తరుగుతుంది పాస్టర్ గారు నన్ను, నేను పరిగెడుతున్నానండి అన్నాడు. నిజం చెప్పు, సింహం పరిగెడితే నువ్వు ఎలాగుంటావు చెప్పాను. అసలు ఎక్కడండి అది, ఎంత స్పీడ్గా పరిగెడుతున్న, నేను అంత స్పీడ్గా దాటిపోతున్నానని. అరే సింహం చెట్టు ఎక్కుద్ది, కొండ ఎక్కుద్ది, ఏదైనా ఎక్కేస్తుంది, నువ్వు ఎంత దూరం పరిగెడతావు? అదే అర్థం కాలేదండి, కళ్ళు తెరిచినోడికి నేను లేచి మంచం మీద ఉన్నానండి అన్నాడు. అయితే దేవుడు నిన్ను పట్టుకున్నాడు రా అని. దేవుడు ఎందుకు పట్టుకుంటాడు సార్ నన్ను, సింహం కదా తరుగుతుంది అన్నాడు. ఇంకెంత చెప్పినా కనపడదు, ఆల్రెడీ తన మైండ్ ప్రీఫిక్స్ వేసింది సింహం అంటే ఏంటి చెప్పండి, ప్రమాదం, ఆపద, మరణము, నీ మీదకి దాడి చేసేస్తుంది, ఇంక నువ్వు చచ్చిపోతావు, ఇంక నీకేదో అయిపోద్ది, ఇంక నీ లోకముడు, ఇంక నిన్ను పట్టుకుని నేను ముంచేస్తుంది. అయితే దాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తే నీతి మంతుడు నిన్ను తరగడం మొదలుపెట్టాడు. నిన్ను తప్పు చేయనిస్తాడా, పాపం చేయనిస్తాడా, లోకంలో పడినిస్తాడా, ఇంకేదైనా తప్పుడు పనుల ద్వారా ఇది దేవుడు ఇచ్చాడని చెప్పనిస్తాడా? ఖచ్చితంగా చేయనివాడు. అది దేవుని యొక్క విశ్వాస్యత నీతో నడుస్తుంది. మొదటి పేతురు 5:8 ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకోండి. సరే, 1 Peter 5:8 నిబ్బరమైన బుద్ధి గల వారే. మరి ఈ వాక్యం మరి మెలకుగా ఉండకుండా నిద్రపోతే ఎలాగా? మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది, అదండి తేడా. ఇప్పుడు మళ్ళీ దొంగ సింహం, ఇందాక సింహం, ఏ సింహం? యూదా గోత్రపు కొదమ సింహం. అది నీతి కలిగి ఉంటుంది, ధైర్యం కలిగి ఉంటుంది, ఏ తప్పు ఏ పాపంలోనికి వెళ్ళనివాడు. ఇదే సింహం, ఇదెవడు మరి? ఇప్పుడు చెప్పండి, ఆ బ్రదర్కి వచ్చిన దర్శనంలో వాడు పరిగెడుతున్నప్పుడు వెనక నుంచి తరుగుతున్నటువంటి సింహం నీతిమంతుడైన సింహం అని ఏసు అనుకున్నాం. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం అయితే ఏ సింహం ఇది? ఇప్పుడు అపవాది అయిన సింహమా, నీతిమంతుడైన దేవుని యొక్క సింహమా, ఏది? ఎలా తెలుసుకోవాలి? ఇదే పెద్ద సమస్య. అవునా? ఏమిటి తేడా చెప్పండి? అపవాది యొక్క సింహము ఆ నిదర్శనానికి, దేవుని సంబంధమైన వ్యక్తి యొక్క దర్శనానికి ఎలా ఉంటుంది ఆ సింహము? ఏమిటి తేడా అంటే, ఎవడిని మృంగుదునా అని ఏం చేస్తాడు వాడు? గర్జించు సింహము, బొబ్బర్లు పెట్టి అరిచి కేకలు వేస్తూ నీ జీవితంలో ఏదైతే నువ్వు సమాధానంగా ఉండాలని ఎదురు చూస్తావో అవన్నిటికీ అవకాశం లేకుండా నిన్ను పడద్రోసి, నిన్ను పట్టుకుని, నిన్ను చీల్చటానికి ప్రయత్నం చేసేది అపవాది. నిన్ను దూరం నుంచి తరుముతూ నీకు సింహానికి మధ్యలో హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేసేది దేవుడు. అక్కడే దర్శనంలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఆ శోధకుడు లేక ఆ దర్శనమును దేవుడు చూపిస్తున్నప్పుడు, దేవుని భాషతో నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ పద్ధతి ఎలా వచ్చి క్యాచ్ చేస్తుంది, నిన్ను ఎలా దాడి చేస్తుంది, ఎంత దూరంలో నిన్ను పంపిస్తుంది, ఎంత దగ్గరగా నిన్ను నడుస్తుంది. ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నేను 2 సింహాలు వచ్చి నా పక్కన కూర్చున్నాయండి, నేను ఆ జుట్టుతో ఆడుకుంటున్నానండి అన్నాడు. గుడ్, మంచిది. ఇప్పుడు అది గర్జించు సింహం అని చెప్పగలమా? కాదు. ఎందుకు? అడిగి లోబడిన సింహం అంటే ఆయనతో పాటు దేవుడు తను అనుకుంటున్న దానికంటే ఆశ్చర్యమైన సూచక్రియ ఏదో తన జీవితంలో జరుగుతుందని తన భాష ఆయన దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక జంతువుని మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఆత్మలో దర్శనంలో వాటిని చూసినప్పుడు వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, ఈ రెండింటినీ కూడా సైమల్టేనియస్ గా మనం నేర్చుకోవాలి. మొదటిది గర్జించు సింహము, రెండవది నీతిమంతుడైన దేవుని యొక్క సింహం. ఆ రెండింటిలో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది సింహము గురించినటువంటి ఒక విషయం, దాని దగ్గరికి వెళితే మనకు నేర్పిస్తుంది. సింహంకు ఒక గొప్పతనం ఏంటో తెలుసండి, మంచి ఆకలితో వేటాడుతుంది, దాని పిల్లలు కబ్స్ అక్కడ పడి ఉంటాయి, దాన్ని ఈడ్చుకొస్తుంది, తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇది తిందండి, వెళ్ళి పక్కన కూర్చుంటుంది. ఫస్ట్ ఎవరికి పెడద్ది? పిల్లలకి పెడద్ది. అవి పూర్తిగా తిని అన్నీ అవి పక్కకి వెళ్ళిపోయి మూతులు తుడుచుకుంటూ మొదలెట్టినప్పుడు అప్పుడు వెళ్ళి దాని ఆకలి తీర్చుకుంటుంది. దేవుడు అందుకే అంటాడు, సింహపు పిల్లలకి ఆహారం పెట్టే తల్లి వదిలేసినా నేను నిన్ను వదలనన్నాడు దేవుడు. దాని ఫస్ట్ దాని ప్రాపర్టీ ఏంటంటే, దాని లక్షణం, బై డిఫాల్ట్ లక్షణం ఏంటంటే పిల్లలకి పెట్టడం అనేది సింహంకున్న నేచర్. అది సైతం మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం పట్ల ధైర్యం కలిగి ఉండండి, తప్పులు చేయకండి, పాపపు జీవితంలో లోకపు పద్ధతులతో ఆకర్షణలు గురికాకండి. నిన్ను పోషించడానికి దేవుడు సమర్థత కలిగిన వాడు. ఒక సింహాన్ని చూచినప్పుడు, అడవి మృగాలను పోషించినప్పుడు, వాటన్నిటికీ మీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తానన్నప్పుడు, అరుచుచుండు కాకి పిల్లలకు ఆహారం నేను ఇస్తానన్నప్పుడు నేనుకి కంగారు కొడతావు? ఆ మృగములన్నింటిని చూసి విచారించి నువ్వు తెలుసుకో, ఏ రోజు అవి వేటకి వెళ్ళి బజార్లు తిరిగి ఊర్లు దాటి ప్రయాణాలు చేయవు, వాటి దగ్గరకు ఆహారం పంపేలాగా దేవుడు తన పనిని చేస్తాడు. ఈరోజు నీ ఇంట్లో ఏ కష్టమైనా నడిచి ఉండొచ్చు, ఆర్థికంగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, సమస్యలు నీ ముందు ఉండొచ్చు, పిల్లల ఫీజులు, ఈ నెక్స్ట్ అకాడమిక్ ఎలా జరుగుద్దో ఏంటో అని ఒత్తిడి నీకు ఉండొచ్చు. నీవు నీతిగా నువ్వు నిలబడితే నీ దగ్గరికే దేవుడు ఆహారాన్ని పంపేటట్లు ఏర్పాటు చేస్తాడు. నీ చేతుల దగ్గరికి దేవుడు అన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. వాటిని బట్టి మనం జాగ్రత్తగా అనుభవించాలి. రెండవ విషయం చూద్దాం, రెండవ జంతువు గురించి నేద్దాం. యోహాన్ సువార్త 10:27, John 10:27. నా గొర్రెలు నా స్వరము వినును. రైట్. ఏమిటి ఇక్కడ ఉన్నది? గొర్రె. ఇది స్వరము వినే గొర్రె. రెండవ జంతువు ఏంటి? మొదటిది సింహము. నీతికి ధైర్యానికి ఆ శోధనకు మధ్యలో మనం దాన్ని తేడాను చూసుకోవాలి, నేర్చుకోవాలి దాని దగ్గర నుంచి. రెండవది గొర్రెలు. గొర్రెల గురించి చాలా పాస్కర్లు చాలా రకాలుగా మన నా దగ్గర కూడా మీరు చాలా వినేసి ఉంటారు. గొర్రెలు, గొర్రెలు అనగానే ఏది చెప్పినా వినేదానిని గొర్రెలు అంటారు కదా. ఏది చెప్పినా ఆడు ఏం చెప్తున్నాడో ఎన్నో ఏం చేస్తున్నాడో తెలీదు. మొదటి గొర్రె ఎటు వెళ్తే నెక్స్ట్ గొర్రె ఎటు వెళ్ళిపోతుంది, ఈ చచ్చి బాగుంటుంది, ఈ చచ్చి బాగుంటుంది అంటే ఆ గొర్రెలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. ఈ పాస్కర్ బాగుంటాడు, ఈ పాస్కర్ బాగుంటాడు, గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి. ఈ మీటింగ్ బాగుంటుంది, ఈ మీటింగ్ బాగుంటుంది, ఆ నీటి బాగుంటుంది, జనాలు అందరూ మీటింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారు, ఏం చెప్తున్నారు, ఏమిటి సంబంధం లేదు. గొర్రెలు దేవుని స్వరము వినటం లేక కాపరి యొక్క స్వరము వినటం గొర్రెకు ఉన్న ప్రధాన లక్షణం. కాపరి యొక్క స్వరము, కాపరి ఏ పరిస్థితులలో ఏ కమాండ్ ఇస్తాడో ఆ గొర్రె దాన్ని చాలా గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. యెషయా గ్రంథం 53:6, Isaiah 53:6. ఇదేంటి మరి, ఇందాక గొర్రెలు స్వరం ఏంటి అన్నాడు కదా, మరి ఏం తక్కువ ఈ గొర్రెలు ఏంటి? ఇదే జాగ్రత్త. ఈ గొర్రెకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, తన కాపరి యొక్క గొర్రెను కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపట్టడం. రెండు, కాపరి స్వరము అనుకుని తప్పిపోవడం. చాలా డేంజర్ ఇదే. దర్శనాల్లో ఒక పాస్ గారు చెప్పారు, సహోదరు వచ్చి చెప్పిందంట, పాస్ గారు ఒక 50 100 వరకు ఉంటాయండి, మంచి పచ్చిక బీలు ఉండి అక్కడ మేస్తనియండి అనండి. ఇంకేముందమ్మా, దేవుడు సేవకి ఇచ్చాడు, వెళ్ళిపోనాడు. ఆ బ్రదరు ఆ సిస్టర్ ఇద్దరు కలిసి దేవుడు ఏ ప్రదేశం అయితే చూపించాడో మంచి పచ్చగా కనపడుతున్న ఒక ప్రదేశం చూసుకుని అక్కడ దేవుడు సేవ చేయమన్నాడని చెప్పి వాళ్ళు మినిస్ట్రీ ప్రారంభించారు. రకరకాల శోధనలు వచ్చాయి, మినిస్ట్రీ వదిలేశారు. వెనక్కి వచ్చి మళ్ళీ చర్చిలో కూర్చున్నారు 3 సంవత్సరాల తర్వాత, పరిచర్య వెనక్కి వదిలేసి. వచ్చి కూర్చున్నప్పుడు పాస్టర్ గారు అడిగాడు, ఏమైంది మీ దర్శనం, మీరు చెప్పిన విషయం ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మేము వెళ్ళాము, కానీ ఆ పచ్చకమైన బయలు బాగా కనపడింది, ఆ స్థలం కరెక్ట్గా మేము చూసినట్టే ఉంది, అక్కడ బోల్డ్ అన్ని మేము చూసిన దర్శనం ప్రకారం ఉంటాయనుకుని మేము ఎదురు చూసాం, అయితే 10 మంది వచ్చారు, ఆ 10 మంది వచ్చి రకరకాల పనులు చేసి మొత్తానికి మాకు నెత్తివి టోపీ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకు మళ్ళీ మేము ఈ చర్చకు వచ్చేసాం. ఇంతకీ అక్కడ ఏంటి మీరు చూశారు అని అడిగితే, బర్రెలు చూసాం గొర్రెలు కాదన్నదంట. అప్పుడు అక్కడ బర్రెలు 10 కనపడేటప్పటికి, బోల్డ్ కనపడేటప్పటికి వీళ్ళకి ఏమనిపించింది, అది దేవుని సేవే, దర్శనమే. నిజానికి గొర్రెలు ద్వారి దేవుని స్వరం విని నడవడం, దేవుని స్వరం అనుకుని వెళ్ళిపోవటం. నీ జీవితంలో ఎన్నో సందర్భాలు దేవుని యొక్క స్వరము అనుకుని నువ్వు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి చూసుకో. దేవుని స్వరం అనుకుని, అది నిజానికి దేవుని స్వరం కాదు, దేవుని మాట కానే కాదు, దేవుని ప్రత్యక్షత కానే కాదు, దేవుని వాక్యంలో నుంచి నువ్వు చూసిన లేఖనాధారమే కాదు, నువ్వు అనుకున్నావు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని గొర్రెలు ఈ ప్రదేశంలో దేవుని వాక్యం వింటూనే తప్పిపోవటం లేదు? క్రైస్తవులు తప్పులు చేయటం లేదా? క్రైస్తవులు అప్పులు పడట్లేదా? క్రైస్తవులు లోక శోధనలో పడట్లేదా? క్రైస్తవులు లోక మర్యాదలలో చిక్కుకుపోవట్లేదా? ఎన్ని రకాల భయంకరమైనటువంటి పాపాలు క్రైస్తవ పద్ధతిలో జరగటం లేదు ఈరోజు? కాపరి స్వరాన్ని గుర్తుపట్టకపోవడం వల్ల, దేవుని యొక్క ఆత్మచిత్ర సంగతులు చెవికలికి వినలేకపోవడం వలన, ఏ గొర్రె అయితే కాపరి స్వరాన్ని వింటుందో అది ఎంత దూరంలో తప్పిపోయినా ఒక్కసారి పిలిచిన వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ తన కాపరి ఒళ్ళోకి చేరిపోద్ది గొర్రె. ఇప్పుడే అడిగాను తన సహోదరి ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చాడు అనియా నర్సుపూర్ లో, ఏంట్రా మ్యారేజ్ పగలసలు ఏంట్రా అని అడిగితే తమ్ముడు మాట చెప్పాడు, అన్ని హిందూ ఆచార్యాలన్నా అన్నిటికీ బైబిల్ రెఫరెన్స్ ఉన్నాయన్నా అన్నాడు. అన్నిటికీ ఆఖరికి ముహూర్తం కూడా 10:31 తాళి కట్టించారట. అదే టైంకి ఊరు చుట్టుపక్కల కూడా బాంబులు పటాసులు ఈ మాలలు తాళాలు మోగుతున్నాయట. అంటే అర్థం ఏంటి, అదే టైంకి ఇళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ముహూర్తాన్ని కట్టి ఏమంటారు అంటే ఇది దేశ సాంప్రదాయమనే పదం వాడకుండా మరి ఈ లోక పద్ధతి ప్రకారం మనం కూడా వెళ్ళిపోవాలి అంటున్నారంట. మర్యాద వెంబడించబడిందా వెంబడించదందా, తప్పిపోయిన గొర్రెలు కాదా ఇవన్నీ. మరి ఎక్కడైతే నీ విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుని కాపరి స్వరం వినలేదో యువర్ అవుట్ ఫ్రమ్ ద వే, దారి తప్పిపోయావు. ఇక ఆ యెషయా 53 లో ఆయన మాట చెప్పాడు చూడండి, మనమందరము గొర్రెలు వలె త్రోవ తప్పితిమి, ప్రతివాడు తనకిష్టమైన తోవా. ఇప్పుడు గొర్రె ఏం చేసింది, ఇది దానికి ఇష్టమైన దారి, ఏది నచ్చుద్దో ఏది ఆనందం కలిగిస్తుందో ఏది సంతోషమో ఏది సౌకర్యమో ఏది సుఖమో ఆ వైపు. ఎక్కడ ప్రజలు గొప్ప చేస్తారో, ఎక్కడ ప్రజలు గుర్తించబడతారో, ఎక్కడ ప్రజలు మర్యాద చేస్తారో, ఎక్కడ ప్రజలు నిన్ను గొప్ప అంటారో, ఇది నీకు నచ్చిన పద్ధతి. ఒక ఇంట్లో ఆ పిల్లడు మొన్న ఆసెట్లో 3వ ర్యాంక్ వచ్చింది, ప్రేరుకు వచ్చిన కుర్రోడికి 3వ ర్యాంక్. అందరూ అడుగుతున్నారంట మీ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీట్ పెట్టరా అన్నాడంట. ఎందుకు అన్నాడంట, మరి పెట్టాలి కదా, నీకు 8వ ర్యాంక్ ఇచ్చాడు దేవుడు, 3వ ర్యాంక్ ఇచ్చాడు, మరి దేవుని గర్పరచిపోతే ఎలాగా, మరి ఏంటి సంగతి అన్నాడు. అప్పుడు చెప్పాడు, రే ఇది దేవుడు చేసింది అన్న విషయం 3వ ర్యాంక్ వచ్చి నన్ను అందరూ మెచ్చుకుంటున్నప్పుడు నీకు అందరికి అర్థమైంది ఏంటి, ఇది ఎవరిచ్చిందని, దీనికి ప్రత్యేకంగా గణపరచాల్సిన పనేం లేదని మా పాస్ గారు చెప్పారా. ఒకవేళ నాకు క్వాలిఫై అవ్వకుండా ఫెయిల్ అయిపోయాను అనుకో, అప్పుడు నేను తప్పు అగాయిత్యం చేసుకోకుండా చెడిపోకుండా లోకంలో మరేదో నిరుత్సాహ పద్ధతిలోకి వెళ్ళిపోకుండా, దేవా ఈ సమయంలో నేను పడిపోయి ఉన్నాను, నన్ను లేవనెత్తు నేను కృతజ్ఞత కోటం పెట్టాను అనుకో, అది దేవునికి మహిమ. పాస్ అయ్యి క్వాలిఫై అయిపోయి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు పార్టీలు ఫంక్షన్లు ఎందుకు, ఇప్పుడు ఏది లోక మర్యాద చెప్పండి. ర్యాంక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోక మర్యాద ఏంటి, ఇవ్వాలా, ఇవ్వకపోతే ఎంత అవమానం. నీకు ప్రమోషన్ వచ్చిందివ్వా, నీకు ఉద్యోగం వచ్చిందివ్వా, నీకు అది వచ్చిందివ్వా, ఇది వచ్చిందివ్వా, నీకు నచ్చిన దానికి దేవుడు వాక్యం అడ్డం పెట్టుకుని తప్పిపోతే దేవుడు ఎక్కడ కనపరచబడతాడు చెప్పండి. ఒకవేళ అదే ఫంక్షన్ జరిగింది అనుకుందాం, ఈ బ్రదర్కి 3వ ర్యాంకు దేవుడు ఇచ్చాడు అనుకుందాం, కొద్ది నిమిషాల తర్వాత దేవుడికి ఘనత, 3వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఘనత అయిపోయింది. నువ్వు దారి తప్పిపోలే, ఎక్కడెక్కడ దారి తప్పిపోయి నీ సొంత విషయాలకు నువ్వు వెళ్ళిపోతున్నావు, గొర్రెని చూసి నేర్చుకోవద్దు, అది దారి తప్పిపోతుంది, దారిలోనికి వెళ్ళే ఉన్నాయి, నువ్వే గొర్రెగా ఉన్నావు అనుకుంటున్నావు. వినే స్వరమా తప్పిపోయే స్వరమా, యోహాను సువార్త 1:29 యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి బిరుదు, యోహాను సువార్త 1:29 John 1:29 యోహాను వస్తున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు. యేసుక్రీస్తు వారు మనకు ఎలా కనపడ్డాడు, ఇప్పుడు గొర్రె పిల్లగా కనపడుతున్నాడు, ఇందాక సింహంగా కనపడ్డాడు. ఈ గొర్రె పిల్ల సాతానుకు సాదృశ్యంగా ఎప్పటికీ కూడా నువ్వు పోల్చుకోవద్దు. నీ దర్శనాలలో ఎక్కడైనా కలలలో నీకెప్పుడైనా గొర్రెలకు సంబంధించినటువంటి ఒక దర్శనం మీకు ఏమైనా వస్తే, బైబిల్లో ఆ గొర్రెలకు సంబంధించినంత వరకు ఏ కాంటెస్ట్ అయితే ఎక్కడెక్కడైతే ఉటంకించబడిందో ఆ ప్రదేశాలకు వెళ్ళి ఆ లేఖనాలతో నీ దర్శనాన్ని పోల్చుకుంటూ ఉండాలి. ఒకవేళ నీకేమైనా దర్శనం కనుక అర్ధంతరంగా ఆగిపోయి నువ్వు తుల్లుపడి లేచిపోయి లేకవలసిన పరిస్థితి వస్తే అదే దర్శనం తిరిగి మళ్ళీ కొనసాగిస్తాడు. కొనసాగించేంత వరకు ఆ సీరియల్ పార్ట్2 వరకు మీరు ఎదురు చూడాల్సిందే. అంతేగాని ఊహించేసుకుని కళ్ళ ముందు ఏదో జరుగుతుంటే దాన్ని అన్వయించుకోవడానికి దేవుని వాక్యం పద్ధతి ప్రకారం మనం చేయడానికి వీల్లేదు, గుర్తించండి. 2, ఈ యేసుక్రీస్తు వారు లోక పాపమును మోసుకుని పోయే దేవుని, నువ్వెవడి పాపాన్ని మోసుకెళ్తున్నావు, మోసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తున్నావు. మీరు ఎప్పుడైనా ఎవరి పాపమైనా మోసారా, పోయినదా, ఎవరి పాపమైలేదా, ఎవరి రహస్యాలు మీరు రాయలేదా చెప్పండి. మీ పుట్టిన రహస్యాలు ఎప్పుడైనా బయట వాళ్ళు చెప్పారేంటి, మరి వాళ్ళింటి రహస్యాలు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పుకోలేదా, ఏం చేస్తారు మీరు, మీ ఇంటి గుట్టు బయటికి తీయరు, మిగిలిన వాళ్ళందరి గుట్లు బోల్డ్ మీటింగ్లు పెట్టి మాట్లాడుకుంటారు, అది ఆయన ఇలాగా ఆవిడ ఇలాగా. దేవుని యొక్క గొర్రె పిల్ల రహస్యాలు దాస్తుంది. యేసుక్రీస్తు వారికి నీ గురించి తెలుసా తెలీదా, తెలుసా తెలీదా. ఒకసారి ప్రార్థన చేస్తుంటే మాకు మంగళవారం జాతర ఉండేది, అంటే జాతర అంటే బోల్డ్ మంది ప్రవచనాల కోసం ఈ అన్నిటి కోసం దయ్యాలు అవి వస్తూ ఉండేవారు. ఇంకా ఆఖరికి వాక్యం చెప్పి ఒక 1/2 గంట సేపు బయట ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు వెళ్ళిపోయి, ఏంటి అది బాధ పడలేక అన్నం తినిచ్చేవారు కాదు, ఐదు ఆరు అలా అయిపోతూ ఉండేది, వచ్చేస్తూ ఉండేవారు జనాలు. ముందు రమ్మంటే వాక్యం వినడానికి ఇష్టం లేదు, వాళ్ళకి ఏం కావాలి, క్రియే కావాలి, వాక్యం అక్కర్లే. ఆ చాలా తిప్పబడ్డావు, అది మాన్పించడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. మొత్తానికి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అలాంటి పనులన్నీ ఆ సీటింగ్లు ఆ పేటలేయడం మానేసి నువ్వు వాక్యం చెప్పన్నాడు. ఇప్పుడు వాక్యమే బోధిస్తున్నావు. ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి ఇలా వచ్చేటోడికి అతను ఏం చేశాడో కనపడుతుంది కళ్ళ ముందు, చెప్పాలా వద్దా కనపడుతుంది ఎదురుగా. ఆ వ్యక్తిని చూస్తే ఆ చేసినట్టుగా లేడు, అసలు నేను చెయ్యనండి అన్నట్టుగానే ఉన్నాడు. సరే రెండు నిమిషాలు ఆలోచించాను, నాకెందుకు దేవుడు చూపిస్తే చెప్పకుండా ఉంటాం, నాకేం లాభం, చెప్పేద్దామని చెప్పి చెప్పాను. నువ్వు ఇలా ఇలా చేసావు, నేను మళ్ళీ కళ్ళుల్లో కనిపెట్టి చూడట్లేదు, నేను తల కింద దించే చెప్తున్నాను, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, ఈ సందర్భంలో వచ్చావు కాబట్టి మరి నువ్వేం చేస్తావో చూసుకో అని చెప్పి డైరెక్ట్గా చెప్పాను. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మ నాయన వీడు ఇలా కూడా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్లు వేసి చూస్తున్నారు. ఆడు కళ్ళు తెరిచి తల దించేసుకుని వెళ్ళిపోయాడు. ఆడు ఈ రోజు వరకు చర్చికి రాలేదు. ఆడి చర్చికి రాకుండా చేసినోడు ఎవడు చెప్పండి? డౌటా? నేనే. దేవుని వైపు నమ్మకం లేకుండా చేసినోడి నేనే. ఈరోజుకి ఆడిని రారా అంటే వద్దురా బాబు నేను వెళ్తే అని చెప్పేస్తాడు ఆయన. ఆడికి దేవుడు చెప్తున్నాడు అనే విషయం కన్నా ఆడి నిజాన్ని సిగ్గుని బయలుపరచబడిన వాడిని ఎవడిని? నేనే. అంటే నాకు ఆత్మ వరము తెలిసింది కానీ వివేచనతో పనిచేయడం నాకు రాలేదు. ఆ రోజు ఆ గిఫ్ట్ ఎలా వాడాలో నాకు తెలియలేదు. మరొక సమయంలో మరొక సహోదరి వచ్చింది, ఆమె చేసింది ఒక చాలా పెద్ద పొరపాటు చేసింది. పొరపాటు అనగానే మీ అందరూ ఏమనుకుంటారు? వ్యభిచారం అనేసుకుంటారు కదా, మన మైండ్లో అలాగే పనిచేస్తాయి, ఎంతసేపు పనికి మళ్ళీ ఆలోచిస్తుంది. ఆమె వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంటే ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నాకు ఈ రెండవ వివేచన వరం కూడా నేర్పిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఏమీ మాట్లాడలేదు, నువ్వేం చేసి వచ్చావో నీకు తెలుసు అక్క, ఎందుకు చేసి వచ్చావో నీకు తెలుసు. అదే మీ ఇంటి దగ్గర పలానా సహోదరితో నువ్వేం మాట్లాడావో నీకు తెలుసు కదా, నేను దేని గురించి మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతుంది, నేను మిగిలిన విషయాలు మాట్లాడను, నువ్వు ఆ విషయం ఒప్పుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు అది నీ దగ్గర ఉంటుంది వెళ్ళిపోను. ఆమె తలదించుకుని తన ఇంటికి వెళ్ళి ఎవరితో అయితే ఏం చేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కూర్చుందట. ఆమెకు రావాల్సింది అది వచ్చేసింది, ఫోన్ చేసింది, అనయ్య నాకు చాలామంది చెప్పారు మీ దగ్గరికి వెళ్తే సిగ్గుపరిచేస్తానని, దుఃఖపడతామని, కానీ ధైర్యం చేసి వచ్చాను, కానీ దేవుడు నన్ను సిగ్గుపరచకుండా నాకు బుద్ధి చెప్పాడు, మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు, పర్ఫెక్ట్గా నా జీవితంలో అలాగే జరిగిందని. ఇప్పుడు ఏం జరిగింది? వివేచనాత్మ పనిచేసింది. ఈ గొర్రె దేవుని స్వరము వినకుండా దారి తప్పుతున్న పరిస్థితుల్లో మరి గద్దించాల్సిన బాధ్యత దేవునికి ఉందా లేదా? ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే ఈ గొర్రె ఎదుటి వారి యొక్క సత్యాలు తెలిసినప్పుడు నేను కూడా వాటిని నాలో దాచుకోకుండా నేను ఇతరులకు ఏం చెప్పానది? బహిరంగ పరిచాను. ఎప్పుడైతే ఆ పని చేశావో పాపమును మోసుకుని పోయే గొర్రె పిల్లగా నేను మారను, పాపమును వెదజల్లే గొర్రెగా మారిపోతాను. అదే తప్పు. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక రహస్యం బయలుపరిస్తే ఎన్ని రోజులు ఆపుతారు? ఒకసారి పిడికిలు పెట్టండి, ఇప్పుడు చెప్పండి ఎన్ని రోజులు ఆపుతారు చెప్పండి? దీని లోపల ఉన్న రహస్యం, ఎన్ని రోజులు ఆపుతారు? ఒకటి, రెండు, ఐదు, పది. మీ కెపాసిటీ ఎంత? ఎన్ని రోజులు ఆపుతారు? మాట్లాడరే, ఆపలేరా? ఆపలేరు. ఖచ్చితంగా ఏమవుతుంది? జగత లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ఆయన ఎదుట మనం చేస్తున్న ప్రతి తప్పుకి ఈ రోజుకి మౌనంగా చూస్తూ ఉన్నా, దాన్ని భరిస్తూ ఉన్నా, ఏ రోజు కూడా ఇతరులకు బయలుపరచకుండా ఆయన గొర్రెపిల్లగానే కనపడతాడు. ఈరోజు నీ రోడ్డు మీద నువ్వు గొర్రెపిల్లను చూసినప్పుడు ఆ రకంగా కనపడు. కానీ మనుషులు ఎలాంటి గొర్రెపిల్లను కనపడతారు తెలుసా? ఆదివారం పూట వండుకుని తినేటప్పుడు మాత్రం గొర్రెపిల్ల కనపడద్ది. మొదటి పేతురు 1:19, ముదిరిపోయింది, ఉడకలేదు, మూడు విజిల్స్ వేయించచ్చు కదా, దీనిలో బొప్పాసు మొక్కయి, కొబ్బరి మొక్కయి, మసాలా పెట్టచ్చు, ఫ్రై చేయొచ్చు, పులుసు పెట్టచ్చు. ఏ గొర్రెపిల్ల? తినేస్తున్న గొర్రెపిల్ల. ఇప్పుడు నువ్వే గొర్రెపిల్లగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి పేతురు 1:19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కళంకములు ఆగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఏ రక్తం ఇది? అమూల్యమును నిర్దోషమును నిష్కళంకము అయినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తం. అందుకే యేసుక్రీస్తు వారి రక్తములో, గొర్రెపిల్ల యొక్క రక్తములో నీవు అంగీకరించబడకపోతే దేవుని ఆమోదం ఎప్పుడు కూడా పొందలేవు. మొట్టమొదట అర్పణ చెల్లించిన వ్యక్తి ఆహార పదార్థాలన్నింటిలోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి అప్పగించాడు. ఎవరతను? ఎవరు? మొదటిద్దరు అన్నదమ్ములు. రెండో వాడు ఏం తీసుకొచ్చాడు? తన దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లని, తొలిచూలు గొర్రె పిల్లని తీసుకుని వచ్చి ఇచ్చాడు. దేవుడు దేన్ని అంగీకరించాడు? ఎందుకు ఈ హెబెలు ద్వారా అర్పించబడినటువంటి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని, గొర్రె పిల్లని అంగీకరించాల్సి వచ్చింది? భవిష్యత్ కాలములో, గమనించండి, వాడు శ్రేష్టమైంది, వీడు శ్రేష్టమైంది, భవిష్యత్ కాలములో లోకములో ఉన్న ఏ పాపమునైనప్పటికీ కూడా కంప్లీట్ గా తొలగించగలిగే నిష్కలంకమైన నిర్దోషము కలిగిన ఏ మాలిన్యత అంటుకొని ఏ వాల్ పోస్టర్లు పచ్చి ప్లాస్టిక్ కవర్లు తినకుండా ఉండగలిగే పర్ఫెక్ట్ గా బతికే ఒక వ్యక్తి రాబోతున్నాడు. అతడు గొర్రె పిల్లగా మారబోతున్నాడు. ఆ గొర్రె పిల్ల బలి దేవుడికి ఇష్టంగా అంగీకరించబడబోతుంది ఫ్యూచర్ లో. అందుకు ఈరోజు ఈ గొర్రె పిల్లకు సాదృశ్యంగా, ఆ క్రీస్తుకి అనే గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఇవ్వబడుతున్న ఆ మొదటి తొలిచూలు గొర్రె పిల్లని చూసి దేవుడు ఆఘ్రాణించాడు, ఆ వాసనను ఆనందించాడు, ఆ బలిని అంగీకరించాడు. అంతేగాని దాన్ని తృణీకరించడం కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయటం యొక్క ఉద్దేశం ఏంటంటే తన భవిష్యత్తులో ఒక గొర్రె పిల్ల వెళ్ళబోతుంది, దానికి సాదృశ్యంగా ఇప్పుడు నువ్వు ఆ పని చేస్తే ఎంత ఆనందిస్తాడు, అందుకు దాన్ని అంగీకరించడం జరిగింది. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి గొర్రె పిల్లగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఆలోచించుకో. మూడో విషయం, మొదటిది సింహం, రెండు గొర్రె, మూడు మత్తయి సువార్త 7:6, Matthew 7:6. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని, మూడవ లక్షణం, మంచి లక్షణం కలిగిన జంతువు ఏంటంటే స్వైన్, లైక్ అ పిగ్, పంది. పరిశుద్ధమైనది ఎక్కడ పెట్టద్దన్నాడు? కుక్కలకు పెట్టద్దా? కింద మీ ముత్యములను పందుల ఎదుట. నిన్న ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ పదం వాడేటప్పుడు జడిసిపోయారు అందరం. వాక్యం చెప్పేటప్పుడు అన్నాను, అందరికీ అర్థమవుతుందా అంటే కొంతమంది అటు ఇటుగా, ఇటు అటుగా అర్థమైందని చెప్తే ఏమంటామో, ఎందుకులే అన్నట్టు కామ్గా అలా ఉండేటప్పుడు ప్రభువా బైబిల్ చెప్తుంది పరిశుద్ధమైనది పందుల దగ్గర ఇయ్యద్దని. మరి నేను వేసేది పందుల దగ్గర లేకపోతే మనుషుల దగ్గర నాకు తెలియాలి కదా. పందులైతే ఏం చేస్తాయి? తొక్కేస్తాయి, చీల్చేస్తాయి, అవమానపరిచేస్తాయి, దుఃఖంగా మాట్లాడతాయి. శరీరం మనుషులు అయితే ఏం చేస్తారు? వాటిని జాగ్రత్తగా, అమూల్యమైంది. మీకు ముత్యాలు ఓ ఇలా ఇస్తున్నారంటే ఏం చేస్తారు? అప్పుడు తెల్లారు ముత్యాలు దండబెట్టారు, ఉంగరంలో ముత్యం పెడతారు, చెవులకు ముత్యాలు పెడతారు, ముక్కులకు పెడతారు, నెత్తికి పెడతారు, మెళ్ళ పెడతారు, చేతులకి కాళ్ళకి అన్నిటికీ పెడతారు ముత్యాలు. ఎందుకు? దాని విలువ మీకు తెలియాలి. ప్రశస్తమైనది అది. ముత్యం అనేది ప్రకృతి ద్వారా, ప్రకృతిలో పరలోకంలో నుంచి వచ్చిన ఒక చిన్న చుక్క ద్వారా ఏర్పడిన ఆ సంపూర్ణత, అది మామూలు మనుషులతో తయారు చేసింది కాదు అది. అందుకు ఆ ప్రత్యక్షమైనటువంటి విలువ. పందుల దగ్గర వేస్తే తొక్కేస్తాయి అన్నాడు. నీవెప్పుడైనా దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పంది నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం, ఎంత శ్రేష్టమైనది ఆ పక్కన పెట్టి. మీరు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, కొన్నిసార్లు నేను రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేటప్పుడు వాళ్ళు ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్యాకెట్లు ఇస్తా, బిర్యానీ ప్యాకెట్ ఇలాగ ఇస్తే ఇలా చూస్తూ ఉంటారు, చీకట్లో ఫోటోలు తీస్తూ ఉంటారు. అప్పుడు అర్థం అది రెండు రోజులు రేపేలోనో ఫేస్బుక్లోనో పేపర్లోనో ఇవి పెట్టుకుంటారు కదా, వీ డిస్ట్రిబ్యూటెడ్ 1000 ప్యాకెట్స్, 2000 ప్యాకెట్స్, ఏవో ఆహారం ఇచ్చాము, బట్టలు ఇచ్చాము, ఇవన్నీ. వాళ్ళ దగ్గరికి నేను గంట తర్వాత వెళ్ళాను, ఒక రాత్రి నేను ట్రైన్ లేట్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తా, తింటాడా లేదానండి, తీసా పక్కనే పెట్టాడు. ఏంటి మీరు తినరా అని అడిగితే 6:30 బిర్యానీ తినేసి 7 గంటలకు తెస్తే ఆవిడ తింటాడా పెడిసాను అన్నాడు. అదేంటి మీరు బిర్యానీ అంటే మీకు రేపటికి ఆడు పాసిపోయింది తెస్తాడండి, అది మిగిలిపోయింది ఫంక్షన్లు ఎప్పుడైనా తెచ్చిస్తారు ఇలాంటివి, అవన్నీ ఫోటోలకే సార్, ఏం టేస్ట్ ఉండవు పోడండి, అవి వేస్ట్ మాకు అన్నాడు. వీళ్ళకి ఫోటోలకి అది బెస్ట్ కదా, ఇచ్చేవాడు లేకపోతే తీసుకునేవాడు, తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేవాడు ఏం చేస్తాడు, నీకు అది బెస్ట్, ఆడికి అది వేస్ట్. చాలా మేము తినవండి ఇలా బయట నుంచి సార్, రాత్రి 10 తర్వాత ఏది ఇచ్చినా మేము తినాం, ఎందుకంటే అది మాకు అరగదు, మేము ఏది తిన్నా 7:30 లోపే అన్నాడు. మనం 7:30 లోపు డిస్ట్రిబ్యూట్ చేస్తామా? మన కావదు, ఎందుకంటే మనకి ఇంట్లో డిన్నర్ అయ్యేటోడికే 9:30 కదా. అందుకు గమనించండి, వాళ్ళు దాన్ని విలువగా తీసుకోవటలే. నేను ఒకసారి ఆలోచించాను, మా ఊర్లో కొన్ని ఈ జంతువులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఇవే ఈ పందులు, ఎందుకంటే మనుషులు పక్కనే అవి కూడా పెంచుతూ ఉంటారు మా వీధిలో. ఒకసారి చెప్పా, ఫంక్షన్ అవుతుంది, రో బిర్యానీ దానికి పెట్టండి రా అన్నాను. తిన్నాను అన్నాడు. పెట్టరా, తింటది బిర్యానీ, మనం తింటున్నాం ఇక్కడ. దానికి పెట్టాను, అది బిర్యానీ తినలేదు, కుర్తిలో తిరిగింది వెళ్ళి. మనందరం తింటున్న శ్రేష్టమైనది అక్కడ పెడితే వాడికి ఏమర్థమైంది? అదే ఇష్టం, మురుక్కొంపే ఇష్టం, దానిలో దిగి కూతు కూతుమని ఆ మూతి పెట్టి తింటేనే దాని కారణం. విలువైనది, మంచిది, నీ జీవితానికి ఆనందాన్ని కలిగించేది, నీకు శుభప్రదమైన నిరీక్షణ కలిగించేది, నిన్ను హెచ్చరించేది, నిన్ను బలపరిచేది, నిన్ను నడిపించేది, నిన్ను విడిపించేది, నిన్ను గద్దించేది, నిన్ను మలిచేది, నిన్ను పరిపూర్ణతకు తీసుకొచ్చే వాక్యం పందుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తే ఏమో చెప్పండి, పట్టించుకుంటా? అలాగే అత్తరు అలాగే చెప్తారు ఈ పాస్టర్లు అందరూ, అంతే సింపుల్గా తీసేస్తామంతే. ఇప్పుడు విను, నీ జీవితంలో నీవు దేవుని వాక్యమును తీసుకుని మాల కట్టి వాటిని ధరించుకున్న అందము కలిగిన క్రైస్తవ విశ్వాసపు ఆ జ్యువెలరీ, ఆ బహుమానము కలిగించేటువంటి ఆ ఆభరణాలు కలిగించి ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? దేవుని వాక్యాలు విని అవన్నీ పక్కకు పెట్టి నాకు నచ్చినట్టే నేను చేస్తాననే పందిలాంటి జీవితం జీవిస్తున్నావా లేదా చూసుకో. ఆ జంతువును బట్టి మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తానే ఉంటుంది. బైబిల్ మనకి రెండు మాటలు చెప్పింది, తొందరపడి మాట్లాడమందా మాట్లాడద్దా? మాట్లాడుటకు నిదానించు, వినుటకు. నిజం చెప్పండి, పంది లక్షణం ఏం చెప్పండి? ఎంతదా వాక్యం విందా? వింద కదా, అప్పుడు ఏం చేస్తుంది దానికి నచ్చిన పద్ధతిలో? మాట్లాడడానికి తొందరపడద్ది, ఎందానికి వేగిరపడదు. దీనికి ఆపోజిట్. ఆ లక్షణం మనం చేసామంటే దాని అర్థం ఏంటి? ఆదివారం ఇక్కడ వాక్యం విని మీరు వెళ్ళేటప్పుడు మీ ఆయన, మీ తమ్ముడు, మీ కొడుకు మీరు ఉండిపోయారు అనుకోండి, ఇక్కడ పొరపాటుని ఇన్నిసారి అనుకోండి, ఆదివారం ఏం విన్నావే అన్నారు అనుకోండి, సోమవారం నువ్వు సొనుగుతుంటే, అప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏంటి? నువ్వే జంతువు ప్రకారం ప్రవర్తిస్తున్నట్టు. ముత్యాలు తీసుకోవడానికి వచ్చావు కానీ బుర్రలోనే దొరుకుతానంటావు. ఆ మురుగే నీకు ఇష్టం, ఆ కొంపే నీకు ఇష్టం, ఆ లోకపులో ఉన్న సుఖాన్ని సౌకర్యానికే పరుగులు పెడితే. నేను అక్కడికి డాక్టర్ గారికి చెప్పాను, డాక్టర్ గారు దీన్ని శుభ్రంగా కడిగేద్దాం, దేన్ని పనిని, ప్రాబ్లం ఏంటి? దాని మీద ఉన్న థిక్ లేయర్లో ఉన్న వారు, ఆ స్కిన్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగేద్దాం. దానికి మనం ఇంట్లో ఎక్కడైనా జాగ్రత్తగా పెడితే ఎలా ఉంటుంది డాక్టర్ గారు అని అడిగితే, పశువులు డాక్టర్ గారు బంగారు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే ఆయన చెప్పాడు, ఊరు నువ్వు ఎన్నిసార్లు కడిగినా బురదలోకి వెళ్ళిపోతారా అని. అది బైబిల్ చెప్పింది, మీ శాస్త్రం కాదు. నేను కొంచెం బాగా వాష్ చేసి దానికి చక్కగా ఒక ఏమైనా సన్స్క్రీన్ లోషన్ రాస్తే అనుకో ఏమవుద్ది? ఎండ దెబ్బ తగలదు కదా అంటే. అన్నాడు నీ తెలివితేటలు చాలా బాగున్నాయి కానీ ట్రై చేద్దాం ఒకసారి ఉన్నాడు. ఆయన ఏం చేశారట, నేను చెప్పిన తర్వాత ఆయన రంపచోడవరం దగ్గర ఏజెన్సీలో డాక్టర్గా ఉన్నాడు, ఓ పంది పిల్లని తెమ్మని దానికి నీట్గా కడిగించి శుభ్రంగా రెండు కాళ్ళకి కొట్లు కట్టి శుభ్రంగా కడిగారండి. దానికి సన్స్క్రీన్ రాశాడు, లోషన్ రాశాడు, రాసి ఏం చేస్తా అని చెప్పి దాన్ని వదిలిపెట్టాడు. తిన్నగిన బుర్రలో పడింది అది. ఎందుకు పంది బుర్రలో దొరుకుతుందో తెలుసా? ఎండ నుంచి రక్షణ కొరకు. వేడి తట్టుకోలేక బురద చల్లగా ఉంటుందని, మురుగు ఇష్టంగా ఉంటుందని దాన్ని దూరం తెలి. నీకేం కష్టం కలిగిందని బురదలో దొరుకుతున్నావు మాట్లాడితే వాక్యానికి విరుద్ధంగా? చెయ్యటమే నీకు నొప్పా, వాక్యం ప్రకారం ప్రవర్తించడమే నీకు నొప్పా. ఏమైనా అంటే ఈ పంది ఎలా చీల్చేస్తుందో తెలుసా? ముత్యాలు ఏం చేస్తుంది మరి? చీల్చాలి కదా. ఏం చేస్తుంది? నేను చచ్చికి రాను, నేను బైబిల్ చదవను, నేను ప్రార్థన చేయను, నేను దేవుని నమ్మను, నేను 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 నా నేను నేను వ్యతిరేక వ్యతిరేక వ్యతిరేక. ఈ మంచి ముత్యాలన్నీ ఏమైపోయి తొక్కేస్తుంది కాలుతో. ఎక్కడ? బురదలో. అప్పుడు కొంపెలా వస్తుంది నీలో నుంచి చెప్పండి. ప్రార్థన ఇంపైన క్రీస్తవ సువాసన వస్తుందా నీలో నుంచి? లోకపు వాసన ఎప్పుడూ కాదు కానీ సంవత్సరంలో కనీసం ఒక రెండు రోజులైనా మీరు పొందులా ఉంటారండి. ఆ తెక్క అప్పుడు రేగుద్ది. ఆ రేగినప్పుడు నేను నిజంగా ఎంత ఆత్మీయమైన రంగో ఆ రోజు పందిలా కనబడతావు. ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యము ఒక్కసారి తొక్కేస్తావు అంతే. పుస్తకాలు పక్కకు పడేస్తావు, బైబిల్ పక్కకు పడేస్తావు, ఆ ఎర్రి నిన్ను ఆ పనులు చేయిస్తుంది. జాగ్రత్త, అది హీనమైన జంతువు అని ఆ వాక్యంలో దాన్ని ముట్టుకోవద్దని, దాన్ని తినద్దని అనేక అనేక సార్లు హెచ్చరికలు ఎందుకు చేశాడనుకున్నావు? అది హేయమైనదని, అది గిట్టలు చీలి ఉండుట అనేది దేవుని దృష్టిలో అది వ్యతిరేకంగా మార్చబడింది కాబట్టి జాగ్రత్త. అది తినాల వద్దా అన్నది వేరే విషయం. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే, మీకు తినే అలవాటు ఉంటే ఏమాత్రం అభ్యంతరం పడకుండా దాన్ని తినండి. అది తినటకు ఏది నిషిద్ధం కాదు అని బైబిల్ ముందుగానే చెప్పేసింది మనకి. అంతేగాని తినేవాళ్ళు చూసి అసహ్యపడకండి, తినాలా వద్దా అని మీటింగ్లు పెట్టకండి. దాని లక్షణం చెప్పాను, దాని లక్షణం. ఒకవేళ రోజు అదే తింటే దాని లక్షణాలు ఏమవుతాయి నీలోకి? నాలుగో విషయంలోకి వద్దాం. మత్తయి 25 ఏమండి మీరు నవ్వారు కదా, దానికి సాదృశ్యమైన కారణం కూడా చెప్తాను వినండి. రోజు అతిగా మాంసం తినేవాడితో తిరగచ్చా? ఎందుకు తిరగకూడదు? ఏమో రోజుగా చికెన్ 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 అంటే ఇప్పుడు లివర్ సిరోసిస్ వస్తుంది. ఎందుకో తెలుసా? చికెన్ ని పెంచడానికి దానికి వాస్తవమైనటువంటి పీరియడ్ 4 నెలల 20 రోజులు, కనీసం 5 నెలల పాటు బౌడ్ పెరగాలి. ఇప్పుడు 3 నెలల్లో అది 3 కేజీలు వచ్చేస్తుంది. కండలు ఇలా పట్టి ఏదో సినిమా హీరో లాగా తయారవుతుంది. అది ఏం చేస్తారు? దానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్ ని మీరు ఇంట్లో వాడేటువంటి కుక్కులో కానీ నూనెలో కానీ మైక్రోవేవ్ లో కానీ వాడినా కూడా ఆ స్టెరాయిడ్ తాలూకా కంటెంట్, దాని లోపల ఉండేటువంటి లక్షణాలు ఆ భాగంలోనే ఉండి యానిమల్ మీట్ ద్వారా, ప్రోటీన్ ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో చేరి లివర్ కి సంబంధించిన అనేక జబ్బులు ఈరోజు ప్రపంచం దెబ్బలు తింటానికి కారణం ఏంటంటే ఈ చికెన్లే. ఎంత జాగ్రత్తగా పెంచినా వాటికి కంపల్సరీగా ఫీడింగ్ లో ప్రోటీన్, వాటికి తినే తినిపించే పదార్థాల్లో కలుపుతున్నారు కెమికల్, వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటికి వాటిని పెంచేస్తా ఉన్నారు. మరి దాని లక్షణం ఖచ్చితంగా మన బాడీలోకి వస్తుందా రాదా? మనం తినకపోతుండగలమా లేదా? ఉండలేమే. కేఎఫ్సి, ఎస్ఎఫ్సి, డిఎఫ్సి, బిఎఫ్సి, సిఎఫ్సి, పిఎఫ్సి, ఇంకేమనుంటే అన్ని ఫ్రైడ్ చికెన్లే కదా. ఎంతసేపు మనం తిని రెగ్యులర్ గా అదే తింటే అది లక్షణం. రోజు మటను బాగా తినమనుకోండి మాంసం, అప్పుడు మన శరీరానికి ఏమవుద్ది? దానికి సంబంధించిన లక్షణాలు ఏర్పడతాయి. యేసుక్రీస్తు శరీరాన్ని రెగ్యులర్ గా తింటే, రక్తాన్ని ఎక్కువగా తాగితే మనలోకి ఏమొస్తుంది? అప్పుడు క్రీస్తు స్వభావం వస్తుంది. ఏ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటే నీళ్ళు నుంచి ఆ స్వభావం వచ్చినప్పుడు మరి మాంసం అదే దాని ద్వారా తింటే దానిలాగా మనం తయారవ్వా? కాబట్టి ఇది బైబిల్ పద్ధతే. కాబట్టి ఏది ఏది తీసుకోవాలో అనే దాని మీద ఆధారపడండి. మనమేం కమ్యూన్కి రాము, చికెన్ సెంటర్లోను మటన్ సెంటర్లోను కూర్చుంటాం, ఎలాగ అవుద్ది? నెక్స్ట్ జంతువు చూద్దాం. 25 మత్తయి సువార్త 25:31 వచ్చినప్పుడు సింహాసనం మీద ఆశీర్వాదం ఉంటాడు, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెలను వేరు చేరట్లు ఆయన వారిని గొర్రె మేక. ఇప్పుడు గొర్రె గురించి విన్నాం, ఇప్పుడు ఏంటి జంతువు? గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెల్ని ఏం చేస్తాడంట? మేకల్ని గొర్రెల్ని వేరు చెయ్యకపోతే ఏమవుద్దని నేను ఒకసారి మా ఇంటి పక్క నుంచి మంద తోలు కలుతుంటే చర్చ దగ్గర పిలిచి అడిగాను. అయ్యో బాబోయ్ అన్నాడు. ఏమిటి అంత కష్టం ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడండి, మేకలట అస్సలు మాట అనమాటండి, గొర్రె ఏం చెప్తే చేస్తాడండి. అతను మొదటి దాని దగ్గరికి వెళ్ళి కాపురంలో కూర్చుని కర్రను 2 సార్లు లప్పొట్టి కొడిచాడండి, కిందకి లప్పొట్టి అన్నాడు. అది కూర్చుంది, అన్ని కూర్చున్నాయండి. ఈ మేక ఆల్రెడీ ఈడు ట్రూ ట్రూ అన్న కూడా అది వెళ్ళిపోయి అది గడ్డి తింటుందండి ఆ మేకెక్కి. అది చూసారా? అది మేకె గొర్రెకి తేడా. ఈ రెండింటి కలిపి కట్టావు అనుకోండి, ఈ గొర్రె దాని లక్షణాలు నేర్చేసుకుంటుంది అన్నాడు. ఎంత డేంజరు! అందుకు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని సపరేటే. ఇప్పుడు ఒకవేళ దేవుడే నిన్ను సపరేట్ చేస్తే ఆయన స్వరం విన్న గొర్రెవా వినని మేకవా? ఎక్కడను మేకల్ని మీరు చూస్తే సోనంగి మేక బైబిల్లో చెప్పాడు, ఆ మేక ఎవడ మాట ఏందో రోడ్డు సెంటర్లో నిలబడగలగ, బస్సు రాని లేదా రైలు రాని, మనం తప్పు నుంచి వెళ్ళాలి అంతే కదండు. ఏమిటి దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ముండితనం, ముండితనం, విననితనం, లోబడనొల్లనితనం. ఎవరికైనా ఉన్నాయా లక్షణాలు? ఉన్నాయా? వెరీ గుడ్. ఈ మేక ఎంతటి దారుణమైనటువంటి జంతువుగా బైబిల్ చూసిందంటే, అంటే దేవునికి బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మేక గొర్రె అనేది పెద్ద విషయం ఏం కాదు, మేకల్ని బలి ఇవ్వచ్చు గొర్రెల్ని బలి ఇవ్వచ్చు, తొలిచూరికి సంబంధించినటువంటి విషయం. బట్ వెరస్ ఆ మాట వినని తరం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏమాత్రం కూడా వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్పలేదండి, సపరేట్ చేసేమన్నాడు, సపరేట్ చేయమన్నాడు. కడవటి దినాలు ఇవి, బయట ఉన్నోడిని బయటే ఉండని, లోపల ఉన్నోడిని లోపలేమనని. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ప్రభువా మేము ఇంత కష్టపడి పంట విత్తాం, ఇంత జాగ్రత్తగా ఉంది, పొరపాటుని పనులే బాగానే వస్తలే అని చెప్పి ఇంటికి వెళ్ళి కునికేను, ఈలోపు అపవాదం వచ్చి గురుగులు విత్తిస్తాడు సంఘంలో, అన్ని కలిపి బాగానే పెరుగుతున్నాయి, ఇప్పుడు నేను వెళ్ళి గురుగులు తీసేనా అన్నాడు. అప్పుడు కాపురేమన్నాడు, నో, రెండింటినీ కలిసి పెరగని. ఒక టైం వచ్చిన తర్వాత అవి వెన్నులు పట్టే టైంలో, కోత కూర్చే సమయంలో నేను వచ్చి దాన్ని ఏం చేస్తాను? ఇప్పుడు నువ్వు వెళ్ళి తీసావనుకో, చెడ్డవాటితో పాటు గురుగులతో పాటు మంచివి కూడా ఏమైపోతాయి? వెళ్ళగించబడతాయి. ఈరోజు ఈ ప్రదేశాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరందరూ నా సంఘమే కదా అని ఏ నాయకుడు వచ్చి అలీగ్రీన్ గారు ఏళ్ళో గొర్రెలెవరో మేకలెవరో వేరు చేయండి అన్నాడు అనుకోండి, నేను చేయను, నేను చేయను. మీరు వచ్చి బాధపడచ్చు. అంతమంది మీరు మీ దగ్గర తిరుగుబాటు చేసేవాళ్ళు, మాట వినోళ్ళు, లోకంలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇష్టానుసారం జీవించేవాళ్ళు మీ ముందు కూర్చుంటే మీరు అందరికి ఎందుకు అంత మంచి వాక్యం చెప్తున్నారు? నీళ్లు పోయాల్సిన బాధ్యత కాపరికి ఉంది కాబట్టి మంచిదా చెడ్డదా అనే సంబంధం లేదు, వాక్యం చెప్పుకుంటూ వెళ్ళటమే. ఆ గొర్రె విందా, దేవుని స్వరం వినండి, వినలేదా మేకలాగా సపరేట్ చేయబడుతుంది. జాగ్రత్త, నువ్వు ఉంటావో సపరేట్ చేయబడతావో. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మేము అన్ని మాటలు విన్నామండి, కానీ మీరు చెప్పింది ఒక్కటే చేయలేదండి అన్నది ఒక ఆవిడ, ఒక్కటే చేయలేదండి. ఒకవేళ నా ప్రదేశంలో ప్రభు ఉన్నాడు అనుకో, ఒకటే కదా చూసి చూడట్టు పనుల లోపలికి వచ్చే అంటాడా? ఆ ఒక్క మాట వినని మేకను బట్టి నేను ఏం చేస్తాడు, ఆ లక్షణాన్ని బట్టి నేను సపరేట్ చేస్తాడో లేదా? ఆ ఒక్క చిన్నది. అందుకే 9 ఆజ్ఞలు చేసి 1 ఆజ్ఞ తప్పిపోయినా కూడా మనం దేవుని తీర్పులో పడతాం. అన్ని పనులు చెయ్యాలి, అన్ని లక్షణాలు మనం కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ నువ్వు పని చేయలేకపోతున్నావు అనుకో, నువ్వు చేయలేకపోయినప్పుడు నేను చేయలేకపోతున్నానని మానేసి ఇంకో పాపం చేయకండి, నేను చేయలేకపోతున్నాను ప్రభు నాకు సహాయం చేయడానికి కేకలు వేయండి. ఈ పని నేను చేయలేకపోతున్నాను, నాకు చెయ్యాలని లేదు, కానీ నీ బైబిల్ చేయమని చెప్తుంది. ఇదిగో నీ సేవకుడు, ఆ సేవకుడు చెప్పాడు అది దేవుని స్వరము, కాబట్టి నేను లోబడ్డనే నాకు సహాయం చేయి, ఇది ప్రార్థన అయి ఉండాలి. అంతేగాని ప్రభా నువ్వు చెప్పావు నేను వినలేదు, నువ్వు మర్చిపో నేను మళ్ళీ రేపు వెళ్తున్నానంటే కుదరదు. నువ్వేమి చేయలేకపోతున్నావు ఆ విషయంలో దేవుని సహాయం కొరకు నీ హృదయపూర్వకమైన కేక దేవునితో పెట్టాల్సిన అవసరత ఉంది. ఈరోజు నీ జీవితంలో ఎక్కడైతే రక్షించబడిన తరువాత రక్షణ పోగొట్టుకునేటువంటి పద్ధతి మేకది, మళ్ళీ చెప్తున్నాడు మేకకున్న 2వ లక్షణం ఏంటంటే, మేకల మన్నంతా ఎలా వెళ్ళిపోతున్నా ఇటు అటు అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. మీరు ఎప్పుడైనా చూస్తే గొర్రెలకు కాపర ఒకడు ఉంటే సరిపోద్ది, మేకలకు ఇద్దరు ఉంటారు, ముందు ఒకడు ఉంటాడు వెనకతలు ఉంటాడు, ఇటు తోలుతూ ఉంటాడు అటు తోలుతూ ఉంటాడు. అవి పొరపాటునే ముందు కాపర ముందు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈ కాపరకు చెప్తున్నాడే బాబు నువ్వు పరిగెత్తకరా ఈ రాకలేదు, వీడిని స్లోగా తోలుకొద్దామని చెప్పి ఆపమంటాడు. వీడు అన్నింటినీ చెదురు చేసి పైగా ఒక్కొక్క రోడ్డు పెట్టుకుని అన్నింటినీ తోలుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఈ ఈ మేక మరొక సాదృశ్యం ఏంటంటే, రక్షించబడిన తరువాత రక్షణ కోల్పోయేది మేక. మేక యొక్క లక్షణం, యువర్ సేవ్డ్, యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు తాకబడ్డావు, కానీ రక్షించబడిన తరువాత మళ్ళీ నీకిష్టమైన మార్గంలోకి వెళ్ళిపోయేది మేక. నీ స్వంత పద్ధతులు, నీకు నచ్చిన పద్ధతులు, నువ్వు కోరుకున్న పద్ధతులు, నువ్వు ప్రేమించే పద్ధతులు, నీకు ఆశ కలిగించిన పద్ధతులు, నీవు ఏ పని చేస్తే సుఖాన్ని సంతోషాన్ని తృప్తిని పొందుతావు ఆ పనులకు పడిగిపోయే పద్ధతులు, ఇది మేక లక్షణం. దయచేసి అలాంటి లక్షణాలు ఎప్పుడు నీలో ఉన్నా దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయదు, అది దేవుని యొక్క వ్యతిరేకత అన్న విషయాన్ని నువ్వు గుర్తించు. ఆఖరికి మరొక విషయం చెప్తాను, సామెతలు 2:6, ఇంకా నేను చాలా జంతువులు చెప్పాలి తర్వాత వచ్చేవారు మాట్లాడుకుందాం. సామెతలు 6 1 నుంచి 6 నుంచి సామెతలు 6:6, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి, ఇంక మిగిలియన్నీ మీకు తెలుసు, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? చీమల దగ్గరికి వెళ్ళాలి. మా కింద చీమలు ఎక్కిపోతుంటే మా అక్క వచ్చి లక్ష్మణ్ రేఖ రాసింది ఇక్కడ గీసి చీమలు ఎక్కుతున్నాయి చూడనంటే. ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి కనిపెట్టండి, ఏం కనిపెట్టారు మీరు బైబిల్ వదిలేండి, చీమల దగ్గరికి వెళ్ళి మీరు ఏం కనిపెట్టారు? వాటికి నాయకుడు లేడు, ఆహారం దాచుకుంటాయి. మనం కూడా అందుకే పెట్ల కింద పెడతా ఉంటాం, దాచుకుంటాం, బిజీగా ఉంటాయి. చీమలు నిద్రపోవడం చూశారు మీరు ఎప్పుడన్నా? మనం నిద్రపోకుండా ఉండడం ఇప్పుడు టైం దొరికితే నిద్ర, బద్ధకం బద్ధకం బద్ధకం, మనిషిని నాశనం చేసేదే బద్ధకం. అందుకే చీమల దగ్గరికి వెళ్ళి సోమరి, ఒకసారి చెప్తాను చూడండి, సో మరి ఇల్లు ఎగరవు, సో కాబట్టి మరి తర్వాత అంతే, అందుకే సోమరి అన్నాడు. ఇప్పుడు సోమరి ఏం చేయాలి? ఇప్పుడు లేచి ఏమండి వెళ్ళి కనిపెట్టాలంటే సేవలు ఉన్న దగ్గరికి రా అంటే అవుతాయా? దానికైనా లేవాలి సోమరి, వెళ్ళి చూడాలి సోమరి తరం నీలో ఎంత ఉంది, లేజినెస్ ఎంత ఉంది. ఏమంటే ఇవాళ చేయాల్సిన పని ఇవాళే చేసేస్తారా రేపు చేద్దాం అనుకుంటారా, వెంటనే చేస్తారా తర్వాత చేద్దాం అంటారా? హలో అయిపోయింది, నువ్వు సోమరువే, మరి ఎప్పుడు సేవ దగ్గరికి వెళ్ళి ఇంకేం నేర్చుకుంటావు? ఆల్వేస్ బిజీ కొంతమంది ఉంటారండి, గుడ్ ఫర్ నథింగ్, రూపాయి దమిడి లాభం ఉండదు, నివసం తీరుకుండదు, రోజు పనే, తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి, ఆరేసిందే ఆరేసి, ఉతికిందే ఉతికి, మడపెట్టిందే మడతపెట్టి, ఇక్కడి నుంచి ఆక ఇంకేటి సోమరి, నువ్వు ఒక రకమైన సోమరువే, ఆల్వేస్ బిజీగా ఉండే సోమరేడు. జగత్త ఈ చీమల యొక్క లక్షణాల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఎంతో, ఇక్కడ వాటికి ఉండేటువంటి కొంచెం లక్షణాలు ఏంటంటే, ఒకటి శ్రద్ధ, రెండు ప్లానింగ్, మూడు వాటి భవిష్యత్తు గురించినటువంటి చింతించకుండా ప్రయత్నాలు చేయకుండా వాటిని ఏం చేయాలో అనడానికి కావలసిన ఒక ప్రణాళిక, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వాటిని దాచుకుంటాయి. రీసెంట్గా చీమల పుట్ట ఎలా ఉంటుంది అనే దానికి సైంటిస్టులు లెడ్ సీసాన్ని బాగా మరిగించి ఒక చీమలు ఒక రంధ్రం ద్వారా కిందకి వెళ్తూ ఉంటే దానిలోనికి 17 లీటర్ల ద్రావకాన్ని పోశారు. పోసి దాని తర్వాత చుట్టుపక్కలది ప్రొక్లైనర్తో ఇలా తీసేసి ఆ 17 లీటర్ల లెడ్ గట్టిపడిపోదు కదా ద్రావకం లోపలికి వెళ్ళిన తర్వాత, బయటికి తీసి చూస్తే ఆశ్చర్యపోయినన్ని గదులు ఉన్నాయి కింద, చాలా గదులు 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 గదులుగా, ఒక దానిలో ఆహారం పెట్టుకున్నాయి. మీకు తెలుసా వాటికి ఇంట్లో బాత్రూమ్ ఉంది, ఆ కింద దానిలో ఒక టాయిలెట్ ఉంది, అవి టాయిలెట్ చేయాల్సి వచ్చినప్పుడు అవన్నీ చీమలు అక్కడికి వెళ్ళి టాయిలెట్ చేసి వచ్చేవాట. దట్స్ ఎ సపరేట్ ప్లేస్. కింద రంధ్రాలు చేసేసి ఒక దానిలో ఫుడ్, ఒక దానిలోని లిక్విడ్ ఫుడ్, ఒక దానిలో సాలిడ్ ఫుడ్ అట. ఈ చూసిన తర్వాత సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎంత ప్లానింగ్ అండి, ఆర్కిటెక్ట్ రావడు ఎవరండి ప్లాన్ ఇచ్చింది, ఆకృతి బిల్డర్సా లేకపోతే ఎంవీవీ బిల్డర్సా, ఎవరో లేడు, లీడర్ లేడు, బిల్డర్ లేడు, కానీ వాళ్ళ ఇళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి, పక్కా ప్లానింగ్లో ఉంది. వజ్రం ఒక చీమట ఎదురు తిరిగే చీమలు ఏమైనా ఉంటాయా అని అడిగాను నేను ఆయన్ని, అస్సలు ఉండవటండి, శ్రామిక జీవులు కష్టపడుతూనే ఉంటాయి, ఎప్పుడు ఒక చీమకి ఒక చీమకి ఫైటింగ్ రాదట, మనకు 2 నిమిషాలు మౌనం ఉండలేము, 2 నిమిషాలు 2 నిమిషాలు ఫైటింగ్లు ఉంటాయి. నేర్చుకోండి, చాలా క్రమశిక్షణ కలిగి ఒక్కొక్క చీమ మరొక దానికి సహకరిస్తూ దేవుని యొక్క ప్రణాళికలో భాగమని గుర్తించి ఇతరులకు అభ్యంతరం కలగకుండా ప్రతి చీమ చక్కటి ప్రయాణాన్ని మనకు నేర్పిస్తా ఉంది. ఈరోజు ఆత్మీయ జీవితంలోకి వచ్చిన మనం ఎన్ని చోట్ల క్రమాన్ని చేస్తున్నాం, ఎన్ని చోట్ల లోబడుతున్నాం, ఎన్ని చోట్ల ఆ పరిపూర్ణమైన సహాయకులుగా మనం ఉండగలుగుతున్నాం, ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఆ కింద వచ్చిన అంటాడు 9:9 ఎప్పుడు నిద్ర లేచదవు, ఎప్పుడు లభిస్తావు చెప్పండి, ఇంకొంచేపు తర్వాత, కొంచేపు తర్వాత అంటాం కదా, ఎప్పుడు కొంచేపు తర్వాత. చాలా మందికి నాకు తెలిసిన విషయం ఏంటంటే బయట ఎప్పుడు నిద్ర పట్టకపోయిన చచ్చిలో నిద్రపడద్ది, ఒక్కప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నిద్రపోమన్నా నిద్రపోరు, అదేమిటో తెలీదు. ఈరోజు మంగళవారం కదా, ఇప్పుడు ఇక్కడ నిద్రపోయారు పని, ఏసీ ఉంది, దరుగు వదిలిపెట్టండి. నిన్న ఈ టైం నిద్రపోయారా, ఏదో యాపకాల్లో పడి ఉన్నారు, అత్త కోళ్ళ ఏదో సీరియల్ చూస్తూనే ఉన్నారు, అప్పుడు నిద్ర రాలే, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వచ్చే వారం కూడా నీకు మంచి నిద్ర రాదు, ఈ రోజే నిద్రపడతావు. మంచిదే, దేవుని మందిరంలో నీకు నిద్ర వస్తుందంటే అంతకంటే ఏం కావాలి, పడుకో. కానీ చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఏం చేయాలట, ప్రతిసారి ప్రతి పని చూసి ప్రతి దాని నుంచి ఏమిటి నేను, ఏమిటి నేను, ఎందుకు నేను, దేవుడు నాతో ఏంటి, ఆ విషయం మీరు ఆలోచన చేసుకోమని బైబిల్ చెప్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా అవి ఎంతో శ్రద్ధ కలిగి కష్టపడి పనిచేయటానికి, ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఏ రకమైన ఎవరిదో కూడా ఆశించకుండా పరిస్థితులన్నిటిలో కూడా అవి నిర్ణయం తీసుకుంటూ ఉంటాయట. ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చీమల గురించి ఒక విషయం చెప్పాడు, అది ఇప్పటికీ నాకు అద్భుతమే. ఆయన అన్నాడు, ముందు సెక్యూరిటీ టీం వెళ్తుందటండి, విజిలెన్స్ టీం, కొంత గ్రూప్ ఆఫ్ చీమలు వెళ్ళి పంచదార ఎక్కడుందో, స్వీట్స్ ఎక్కడున్నాయో అవి చూస్తాయట. చూసి చుట్టుపక్కల ఎవరో కూడా ఒక 2-3 గంటల సేపు ఉనికి లేదు అనుకున్నప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని. నిజమే, వాటికి ఎంత జ్ఞానమో చూడండి, 2 అవర్స్ పాటు అవి వెయిట్ చేస్తాయట, చుట్టుపక్కల ఎవరైనా డిస్టర్బెన్స్ ఉందా లేదా అని. ఏ డిస్టర్బెన్స్ లేదు అన్న తర్వాత, అంటే మనం నిద్రపోయామన్న తర్వాత, అప్పుడు పంచదార డబ్బాలోకి వెళ్తాయి, అప్పుడు స్వీట్స్లోకి వెళ్తాయి, అప్పుడు ఫుడ్లోకి వెళ్తాయి, అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏర్పడతాయి. మీరు కావాలంటే అక్కడే పెట్టి మీరు ఎలా చూస్తూ ఉండే చేయలేవు రావు, మీ ఉనికిని అవి కూడా గుర్తుపడతాయి. ఆ టీం వెళ్ళి చెప్పుద్ది, ఒకవేళ పడుకుని పెరకమని అటాక్ అని, అప్పుడు వాటికి ఏం అర్థం అవుద్దో తెలుసా, నేను చెప్పినట్టు అటాక్ కాదు, ఇది ఎవరికి ఉపయోగపడిన వస్తువు, మనకు ఉపయోగపడేది రండి తిన్నామని అర్థం అవుతాయి. మన భాష ఆటికి లేదు కదా, మీరు ఆహారం కూర్చుకున్నారని, వాటి జీవితంలో వాటి తెలివికి వాటికి ఆహారం కూర్చుకోవటమే దేవుడిచ్చిన జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఎవరికి ఉపయోగపడింది, ఇక్కడ తయారయ్యింది, ఇది ఇప్పుడే కలకండ స్వీట్ మా కోసం తయారు చేసి పెట్టింది ఇవిడ రెండు అనుకున్నట్టు ఆయన వెళ్ళి తీసుకెళ్ళి దాచుకుంటాడు. ఆయన చెప్పాడు పొరపాటును కూడా అవి తినవలసి వస్తే నోటితో పొరపాటును కూడా తినవటండి చీమలు, అది గొప్పతనం. ఎంత ఆశ్చర్యం అంటే ఆ చీమల దగ్గర అది పట్టుకుని దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళడానికి 100 పలుకులు, ఆ పంచదార పలుకు 100 చీమలు నోట్లు మారితే మనకైతే ఏమవుద్ది, గాలితోనే పీల్చేద్దాం, ఎక్కడి నుంచి అక్కడ పట్టుకెళ్ళమంటే పిల్లలు కాస్త నాకేరా. అలాంటి చీమ ఏది ముట్టుకోదట, దాన్ని మళ్ళీ అలాగే ట్రాన్స్మిట్ చేసి తీసుకెళ్ళి మొట్టమొదట చీమ మళ్ళీ అక్కడికి వెళ్ళి పరిశీలిస్తాట, నేను ఇచ్చింది అలా ఉందా లేదా అని. అంత నిజాయితీగా ఉంటాయట అది చీమల లక్షణం. మనకు ఎన్ని జోబులు అయ్యండి, జోబులు మారిపోతాయి కదా. ఒక మాస్టర్మణి గారు ఒకసారి చెప్పారు, కానుకలు వేసేటప్పుడు చెయ్యి జోబులో పెట్టుకుంటానంట, పెట్టుకుని పైన గీటు ఉందా నున్నగా ఉందా అని వెతుకుతున్నానంట, ఎక్కడ జోబులోనే. పైన గీతలుంటే రూపాయి, నున్నగా ఉంటే 10 రూపాయి పాత పిల్లలు, ఇప్పుడు అయిపోయేలేండి. మనం కూడా చేతులు సర్దుతూ ఉంటాం, ఇది పెద్ద నోట చిన్న నోట, పైన పెట్టింది 50 కింద పెట్టింది 100, ఏది ఇవ్వాలి అందరూ చూస్తున్నారు. నిజాయితీ చీమల దగ్గర ఉన్నది నిజాయితీ, వాటిని చూసి నేర్చుకోవాల్సింది చక్కటి నిజాయితీ. ఏ ఎవ్వరూ వాటికి రూల్ లేరు, ఏ ఎందుకు ఇలా చేసామని అడిగేవాడు, కానీ అవి తప్పు చేయవట. తప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే ఒక్క చీమ గనక ఏదైనా మనలాంటి దుర్మార్గుడు కాలు వేసినా చెయ్యేసినా సరదా కాలు రెక్క పీకితే మిగిలినవన్నీ వచ్చి వాటికి బ్రిడ్జ్లాగా ఏర్పడి వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి హాస్పిటల్ రూమ్ ఒకటి ఉంటుంది కింద వాటి గోతుల్లో పుట్టల్లో ఒక ప్లేస్ రీహాబిలిటేషన్ సెంటర్, దానిలో తీసుకెళ్లి దానికి సపరేట్గా 10 మంది అటెండెంట్స్గా చీమలు ఈ శ్రామిక చీమలు ఏర్పడి దానికి పరిచర్య చేస్తాయట ఆ గాయం మానేంత వరకు. చచ్చిపోతుంటే వీడియో తీస్తాడంట ఒకడు, రైలు గుద్దేస్తుంటే ఎలా గుద్దేస్తుంది ఆ పిల్లలు లేమనక. మన మనుషులు ఇలా తయారయ్యారు, నేర్చుకోవాలి ఇతరులను రక్షించటం ఎలా, కాపాడటం ఎలా, సహాయపడటం ఎలా, ప్రేమించటం ఎలా, ప్రార్థించటం ఎలా, నీతిగా ఉండడం ఎలా. ప్రతి జంతువు మనకు అనేక విషయాల్ని నేర్పిస్తూ ఉంది, పగటికి పగలు బోధ చేస్తూ ఉంది. జంతువుల దగ్గరికి వెళ్ళి విచారించండి, కనీసం మనుషుల్లో ఎవడైనా వచ్చి నేను ఈ వాటర్ నేర్పే చెప్పించడానికి లాస్ట్ వీక్ అన్నప్పుడు మా పాప నాకు మధ్యలో గుర్తు చేసింది, మీరు ఇవి చెప్తానన్నారు కదా అని. అవును కదా చెప్తానన్నారని దాని గురించి ప్రతి విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్న నాకు ఒక విషయం తెలిసింది, మీరు ఎప్పుడైనా ఈ లోకంలో ఎవరైనా 10 మంది మంచివాళ్ళని చూపించి వీళ్ళని చూసి మీరు నేర్చుకోండి అంటే మీరు వాళ్ళు మంచి నేర్చుకుంటారా చెడు నేర్చుకుంటారా? మీరు మంచి నేర్చుకోరు సరిగదా, వాళ్ళు చేసే చెడుని గుర్తుపడతారు. ఏంటి మీరు వీడిలో గొప్ప అన్నావు, వీడు చూడు అలా చేయలేదా, ఆడ అదెప్పుడు ఇలా చేయలేదా, ఎలా చేయలేదా అని రేవంత్ రెడ్డిని సీసీ కెమెరా పట్టించినట్టే పట్టించేటానికి మన సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. వాస్తవం ఏంటి, వాళ్ళల్లో ఉన్న చెడ్డ లక్షణాలు వశంపై ఎత్తడం మాని మంచి లక్షణాలు తీసుకోవచ్చుగా. అందుకే దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం చెప్పలా, నీతిమంతుడు ఒక్కడు లేడని చూపించి ఆయన వచ్చినప్పుడు కూడా ఆయనలో చెడ్డదనమే ఎతికింది మనుషులు. అందుకే జంతువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. సో ఇప్పుడు నువ్వు నేర్చుకున్న కొన్ని జంతువులు బట్టి నీ జీవితంలో జంతువులకు మారదు కానీ మంచి లక్షణాలు ఉత్తమమైన లక్షణాలు. ఇప్పుడు జంతువుకి మానవునికి ఉన్న తేడా ఏంటి ఇప్పుడు చెప్పండి. ఒకే రోజు తయారు చేశానని చెప్పాను కదా, ఏమిటి తేడా? యోబు గ్రంథంలోనే చెప్పాడు ఆ విషయం, ఒకసారి చూసేద్దాం వెళ్ళిపోదాం. పన్నెండు 10, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. ఏమేమున్నాయి చెప్పండి, జీవరాశులకి ఏముంది, మనుషులకి ఏముంది, ఏంటి తేడా దానికి దీనికి, వాటికి ఏం లేదు, మనుషులకి ఏముంది, జీవము ఆత్మ, మరి వాటికి ఉన్నది ప్రాణము మాత్రమే, ఆత్మ లేదు, శరీరం మాత్రమే, ఆత్మ లేదు. మనకి శరీరం ఉంది, జీవం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఆత్మ చేసిన దేవుడు మనమిని ఆత్మానుసారులుగా జీవించమని కోరుకోవటం యొక్క ఉద్దేశం కూడా అదే. అవి ప్రాణం ఉన్నాయి అంతవరకే, వాటిని చంపడం ద్వారా, వాటిని బ్రతికించుకోవడం ద్వారా, వాటిని పెంచుకోవడం ద్వారా మనుషులకు వచ్చే పెద్ద లాభం ప్రయోజనం ఏమి ఉండదు. వాటిని చూసి మనం నేర్చుకోవాలి, వాటి లక్షణాలలో మంచిదాన్ని మనం తీసుకోవాలి. వాటికి బుద్ధి లేదు, మనకి బుద్ధి ఉంది, అది ఆత్మను అనుసరించినటువంటి బుద్ధి. ఈ బుద్ధి మనకి అనేకమైన విషయాలలో లోకంలో ఉన్న అన్యాయ అక్రమాల వైపు వెళ్లకుండా దేవుని యొక్క సంపూర్ణతలో ఎదగమని మనకి నేర్పిస్తుంది. దాని ప్రకారం మనందరం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం.